మహి. ఇక ఆయన తన భుజములను కదిలించగానే ఆ భుజాలు దిగంతాల వరకు చాపినటువంటి భుజాలు, ఆ దివ్యమైనటువంటి తన భుజాలను కదిలించగానే ఏం జరుగుతుందంటే పదం విష్ణోర్ బ్రాహ్మ్యత్, ఆ విష్ణు పదం ఒక్కసారి కదిలింది. విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం. వియత్ విష్ణు పదం అని వేదవచనం. వియత్ విష్ణు పదం, ఆకాశమే విష్ణు పదము అని పేరు. ఆ ఆకాశ మండలం అంతరిక్ష మండలం అంతా కూడా ఒక్కసారి కదిలిందిట. ఎలా కదిలింది అంటే భుజ పరిఘరు గుణ గ్రహ గణం. పరిఘలు అంటే గుణపములు అంటే ఆయుధములు. ఆయన భుజములే ఒక మహాయుధములాగా ఉన్నాయి. ఈ ఆయుధాలు వెళ్ళి తగలగానే, భుజములు వెళ్ళి తగలగానే ఈ గ్రహగణాలన్నీ అటు ఇటు చెదరిపోతున్నాయట. పాదము తాకిడికి భూమి ఎటో పోయింది, చేతుల తాకిడికి గ్రహ నక్షత్ర గణములు చెదరిపోతున్నాయి. అంతేకాదు ఇంకా పైన ఈ నక్షత్రాదులకు పైన ఉన్నటువంటి ద్యులోకము అని ఉన్నది. ఆ ద్యులోకం ఏమవుతున్నదంటే ముహుర్ద్యౌర్ద్యౌస్థ్యం జటాతాడిత తట. ముహు అంటే మాటి మాటికి, ద్యౌ ద్యౌ అంటే ఆకాశం, అది దౌస్థ్యం అంటే దుస్థితి పొందుతోంది అన్నారు. అంటే స్వామి జటాజుటాన్ని కదిలించాడు. ఒకవైపు పాదఘాతం, రెండో వైపు భుజాఘాతం, మూడో వైపు జడలు కదిలించాడు. ఆ జటాజూటం ఆయన తల విదిరించగానే ముడులు విడి ఆ జడలన్నీ కదిలేట. ఈ జడలు కదలగానే ఆ ద్యులోకం కాస్త చల్లా చెదిరిపోయింది. ఈ విధంగా ద్యులోకము, అంతరిక్షము, పృథ్వీ ఈ మూడింటిని అల్లకల్లోలం చేస్తోంది స్వామి యొక్క నాట్యం. మరి జగద్రక్షాయిత్వం నటసి, ఇంత నాట్యం చేస్తున్నా నువ్వు జగద్రక్ష కోసం నాట్యం చేస్తున్నావనే మేము నమస్కరించాలి స్వామి అన్నారు. ఎందుకంటే ప్రభువులు ఏం చేసినా జగద్రక్ష కోసమే కదా, అది విశేషం. ప్రభువు ఏం చేసినా జగద్రక్ష కోసమే, శిక్షించినా రక్షించినా జగద్రక్షణ కోసమే. అందుకు మీరు చేస్తున్నటువంటి అపూర్వమైన నృత్యము సృష్టికి ప్రతికూలములా కనిపిస్తున్నప్పటికీ ఇది జగద్రక్ష విధిలో భాగమే అని చెప్తున్నారు. అంటే స్వామి కల్పించే ఈ ప్రళయాదులన్నీ కూడా జగద్రక్షణ విధి కోసమే స్వామి చేస్తున్నటువంటి ఒక చక్కని నిర్వహణ అని. ఇక్కడ పరమేశ్వరుని యొక్క దివ్య నృత్యాన్ని మనకు దర్శింపజేస్తున్నాడు మహానుభావుడు పుష్పదంతుడు. ఆ దివ్య నాట్య వైభవం ఉన్నదే, ఆ నాట్య వైభవాన్ని మనం పరిశీలించితే ప్రదోష కాలంలో స్వామి యొక్క నాట్యాన్ని ధ్యానించమని చెప్పారు. ఈ ప్రదోష కాలం అంటే ఏమిటి? సృష్టికి ప్రళయం ఎలాంటిదో రోజుకి ప్రదోషం అలాంటిది. ఇది మనం గమనించవలసినది. సృష్టికి ప్రళయం ఎలాంటిదో రోజుకి ప్రదోషం అలాంటిది. మనం పగలు నిద్రలేస్తాం, నిద్రలేచినప్పుడు ఆ రోజు ఏవేవి చేయాలో ఒక సంకల్పం చేసుకుంటాం. అంటే మన ఆలోచనలు సృష్టి కర్తృత్వాన్ని పూనుకున్నాయి. అంటే మనలో బ్రహ్మగారు అప్పుడే నిద్రలేచారు. ఆ తర్వాత బోరుడన్ని పనులు చేస్తాం. ఆ రోజంతా అయిపోయిన తర్వాత సాయం అవుతుంది. ఈ రోజులో చేసిన పనులన్నీ పూర్తి మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం, లయానికి వెళ్ళబోతున్నాం. ఆ సంధి స్థితిలో ఉంటుంది ప్రదోషం. ఆ ప్రదోషంలో శివనాట్యాన్ని భావన చేయాలట. అంటే దేన్ని భావన చేయడం? సాయంత్రం మనం దేన్ని భావన చేస్తామంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న సమస్త కాలాన్ని ఏకాంతంలో భావన చేయడం, అది విశేషం. అలా భావన చేసినప్పుడు ఆ రోజంతా నడిచిన కాల గమనంలో మీకు ఒక నాట్య విన్యాసం కనిపిస్తుంది, ఒక లయ కనిపిస్తుంది. ఆ లయ ఈశ్వరుని యొక్క చైతన్య విన్యాసం అనే భావన ఆ ప్రదోష కాలంలో మనకు కలగాలి. నాలో ఆలోచనలుగా ఆచరణలుగా ఇన్ని విధములుగా నర్తించిన ఈశ్వర చైతన్యాన్ని ధ్యానించడమే ప్రదోష కాలంలో పరమేశ్వరుడి యొక్క నాట్యాన్ని భావించడం. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్ సద్వాసన శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మహానుభావుడు శివానందరహరులు ఆదిశంకర భగవత్పాదులు కీర్తన చేశారు. సంధ్యారంభ విజృంభితం, ఆ సంధ్యా సమయంలో పరమేశ్వరుని యొక్క నాట్యం ధ్యానించడానికి అనువైన సమయం అది, అది సంధ్యవస్థ. ఆ ప్రదోష వేళ ఆ సమయంలో ధ్యానం చేస్తే మొత్తం కాలంలో నర్తించే ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలం. దానికి సంధ్య అనే పేరెందుకు వచ్చిందంటే రెండు కాలముల నడిమి స్థానము అని మాత్రమే కాక సమ్యక్ ధ్యానం సంధ్య అనర్థం. సమగ్రమైన ధ్యానం, సమగ్రమైన ధ్యాన దృష్టిలో ఉన్నవాడికి విశ్వమంతా ఈశ్వర నర్తనము అనేటటువంటి అవగాహన కలుగుతుంది. అందుకే ఆ పరమేశ్వరుడు చేసే ఈ మహాప్రళయ తాండవంలో అసలైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే ప్రళయ తాండవంలో ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. మనం జగత్తు శాశ్వతం అనుకుంటున్నాం కనుక భ్రమ కలిగి జగత్తుని ఆయన నశింపజేస్తున్నాడు ప్రళయంలో అని అనుకుంటాం. కానీ దీని అర్థం ఏంటంటే పరమేశ్వరుడు ప్రపంచాన్నంతటిని లయం చేసి ఆయన ఒక్కడే మిగులుతున్నాడు అవునాక. ప్రతి యోగి అవస్థపడే దీనికోసమే నిజానికి. దేనికోసం? ఈ ప్రళయం కోసం అవస్థపడతాడు. అంటే తనకి ఈ ప్రపంచమంతా నశించి పరమేశ్వరుడే మిగిలాలి, అది విశేషం. అందుకే యోగి ఎప్పుడు ప్రపంచ దృష్టిని విడిచి పరమేశ్వర దృష్టిలో లీనమవడానికి తాపత్రయపడతాడు. అలా లీనం చేసుకునేది పరమేశ్వర చైతన్యం. అందుకే ఆ పరమేశ్వర ధ్యానంలో ఈ ప్రపంచమంతా నశించి పరమేశ్వరుడు మాత్రమే దర్శనమిస్తాడు. అంటే దాని ఉద్దేశం యోగికి ప్రపంచమంతా నశించిపోయిందని కాదు, మనం చూసే ప్రపంచం వేరు, యోగి చూసే ప్రపంచం వేరు. మనం చూసే ప్రపంచం ప్రపంచమే, యోగి చూసే ప్రపంచం పరమేశ్వర స్వరూపం, అది విశేషం. అందుకే సృష్టిలో ప్రపంచ దృష్టి ఈశ్వరుడు యోగికి నశిస్తుంది. ప్రపంచ దృష్టి నశించడమే ప్రపంచం లయం అవ్వడం అనేటువంటిది కూడా. ఇలాగా అనేకమైన యోగ సంకేతాలు శివనాట్యంలో ఉన్నాయి. దీన్ని దర్శించి ఎందరెందరో మహానుభావులు ఎన్నో విధాలుగా ధ్యానించారు ఈ దివ్యమైనటువంటి నాట్యాన్ని. ఇలాంటి నటరాజు యొక్క స్వరూపంపై నా మనస్సు మక్కుముకున్నది అంటాడు ఒక మహానుభావుడు. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానముర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. కిశోర చంద్రశేఖరే, ఆ చంద్రలేఖను ధరించినటువంటి వాడు, ఆ జడల్ని కదిలించుతూ అందులో గంగను కదిలిస్తూ ఉన్నటువంటి వాడు, తన నేత్రాగ్ని ధగధగాయమానంగా ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చంద్రశేఖరుడు నటరాజు, ఆయనపై ప్రతిక్షణము నా యొక్క మనస్సు ఆసక్తికుంటున్నది అని తాండవ స్తోత్రంలో మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి మహాతాండవ నట స్వామి అయినటువంటి నటరాజు యొక్క దివ్యత్వాన్ని ఇంద్రుడు నిక్షిప్తం చేస్తున్నారు. ఇంద్రుడు ముల్లోకాలని చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ముందు భూమి చూపించాడు, తర్వాత నడిమి భాగమైనటువంటి ఆ రోదసి అంతటి చూపించాడు. రోదసి అంతా ఆక్రమించినది ఆయన యొక్క భుజములు. అటుపై ఆ రోదసికి పై ఉన్నటువంటి దివ్యమైన ద్యులోకాన్ని చూపిస్తున్నాడు. ఈ ముల్లోకాలు నిర్వహించిన వాడు ముల్లోకాలని ఎలా కకావికరం కూడా చేస్తున్నాడో చెప్పి నను వామైవ విభుత అని అన్నారు. అంటే ప్రభువులు అనుకూలంగాను ప్రతికూలంగాను కూడా ప్రవర్తించగలరు, వాళ్ళు సర్వతంత్ర స్వతంత్రులు గనక. ఎందుకు అంటే వాళ్ళకి జగత్తును ఎలా నిర్వహించాలో తెలుసు, వాటి మీద మనమెవరం ప్రశ్న వేయడానికి. అందుకు నను వామైవ విభుత అన్నారు. వామైవ అంటే ప్రతికూలత అని అర్థం. విభుత, ఆ విభుత్వంలో ఇది ప్రతికూలమని ఇది అనుకూలమని మనం నిర్ణయించడం, అది ఆయన యొక్క సర్వతంత్ర స్వతంత్రమైన ప్రభుత్వంలో భాగమే. ఇదంతా కూడా సృష్టి స్థితి లయలు మూడు కూడా ఈశ్వరుని విన్యాసము, ఈశ్వర సంకల్పము అని తెలిసిన వాడు ఏ పరిణామానికి కూడా కలత పడడు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విశేషం. ఇలా ఈ తాండవ దివ్యమూర్తిని అనేక విధములుగా భావన చేసినటువంటి వారిలో మనకి మహానుభావుడు శ్రీనాథ మహాకవి కూడా ఆడెన్ తాండవ మార్భటీ పటక లీలాటోప విస్ఫుజ్జిత క్రీడారంబరముల్ల సిల్ల గరళగ్రీవుండు జూటాటవీ క్రోడాఘాట కఠోర కోటర కుటీ కోటీ లుటచ్చిందు వీచి డోలా పటలీ పరిస్ఫుటిత పరిస్ఫుటత రస్ఫీత ధ్వని ప్రౌఢిమన్ ఆడెన్ తాండవము అర్భటీ పటక లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబరము ఉల్లసిల్ల అని వర్ణించారు. ఇక్కడ అర్భటీ పటహ అని విషయం వేశారు. ఇక్కడ తాండవంలో అర్భటీ వృత్తి అని ఒకటి ఉంటుంది, ఉద్ధతంగా చేసేటటువంటి దానికి అర్భటీ వృత్తి అంటారు. ఇలాంటి అర్భటీ వృత్తితో పరమేశ్వరుడు చేసినటువంటి ఆ మహాతాండవాన్ని ఇలా రకరకాలుగా భక్తులందరూ ధ్యానించారు. ఆ దివ్యమైనటువంటి ఆ ప్రళయ తాండవ స్వరూపాన్ని ఇందులో చూపించి నటరాజు యొక్క వైభవాన్ని చూపిస్తున్నారు. ఈ నటరాజ స్వరూపం మొత్తం ముజ్జగాలని కదిలిస్తున్నదనేది ఇందులో ఉన్నటువంటి సంకేతం. ముజ్జగాల కదలికలకి మూలమైనటువంటిది భూమి కదులుతుందన్న, గ్రహ నక్షత్రాదులన్నీ మార్పులు చెందుతున్నాయన్న, మనకు తెలియనటువంటి జగత్తులో సూక్ష్మమైన పరిణామాలు జరుగుతున్నాయన్న, వీటి నిండా వ్యాపించిన విశ్వేశ్వరుని యొక్క అనుక్షణ చైతన్య నర్తనమే కారణం అనేది ఇందులో దర్శింపజేస్తున్నటువంటి దివ్య రహస్యం. అందుకే విశ్వమే విశ్వేశ్వరుని యొక్క నాట్యం. ఇది దర్శించడానికి నాట్యం చేసే ముందే నటరాజ ప్రార్థన మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం అని. నాట్యంలో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి, ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అని. ఆంగికము అంటే శరీరం, అంగము. ఏదైనా ఒక వేషం వేసి నాట్యం చేయాలంటే దానికి తగ్గ అంగ సౌష్ఠవం ఉండాలి. వాడు వేసేది భీముడి వేషం, ఊదితే ఎగిరిపోయే పర్సనాలిటీ ఉందనుకోండి, వాడికి సరైన ఆంగికం లేదు అంటాం. అందుకు సరైన ఆంగికం ఉండాలి, దాని తర్వాత చక్కటి వాచికం ఉండాలి. ఇప్పుడు ఎరువు తెచ్చిన వాచకాలే మనకి, అందుకు ఆ వాచకాల గురించి చెప్పడానికి లేదు. అటు తర్వాత ఆహార్యం, మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి. అటు తర్వాత సాత్వికం. సాత్వికం అంటే అభినయ విశేషం, అంటే భూభంగ విక్షేపముల ద్వారా, కపోలాల కదలికల ద్వారా భావాన్ని ప్రకటించేటప్పుడు దాన్ని సాత్వికము అంటారు. లేకపోతే మంచి పర్సనాలిటీ, మంచి కాస్ట్యూమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ అభినయం లేదనుకోండి, అది నిర్జీవంగా ఉంటుంది. ప్రతి నర్తకుడికి ఉండవలసిన నాట్య విశేషాలు ఈ నాలుగు. ఎంత చక్కగా నాట్య శాస్త్రాన్ని ఆవిష్కరించేటువంటి భారతీయ పూర్వీకులైన మహర్షులు. అందుకే నందికేశ్వరుడు తన కారికల్లో శివుణ్ణి నటరాజుగా వర్ణించేటప్పుడు మరి శివుడికి ఏది ఆంగికం, ఏది వాచికం, ఏది ఆహార్యం, ఏది సాత్వికం అంటే అద్భుతమైన భావన చెప్తున్నాడు. ఈ ఒక్క భావన చాలు నటరాజు అంటే భారతీయులు ఎలా భావించారనేది తెలియడానికి మనకి. ఆ దివ్యమైన నాట్య వైభవం వర్ణిస్తూ ఆంగికం భువనం యస్య, పరమేశ్వరుడు యొక్క ఆంగికం ఏదయ్యా అంటే అఖిల భువనములే స్వామికి ఆంగికము. మరి ఈ త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అన్నదే ఇది. సమస్త భువనములు పరమేశ్వరుని యొక్క శరీరములు అయినప్పుడు వాచికం సర్వవాంగ్మయం, సృష్టిలో వినబడే ప్రతి శబ్దము ఆయన యొక్క వాచికం. ప్రతి సముద్రపు తరంగాల కదలికల్లోని కెరటాల, అలాగే నదుల అలల కదలికల్లోని, గాలి తరంగాల కదలికల్లోని, పక్షుల అలికిడిలోని, మానవుల శబ్దాలలోని, అన్నింటిలో పలికేది ఆ నాదస్వరూపుడే. అందుకే వాచికం సర్వవాంగ్మయం. ఇక ఆయన వేసిన కాస్ట్యూమ్స్ ఏమిటయ్యా అంటే ఆహార్యం చంద్ర తారాది, చంద్ర తారకులు మొదలైనవన్నీ ఆయనకి ఆహార్యములు. ఇక శివుడే పెద్ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఈ జగత్తులో కనిపించే ప్రతి భావ విన్యాసము కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అందుకే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం అని విశేషంగా చెప్పారు. అనుభవ స్వరూపుడైన వాడు పరమేశ్వరుడు. ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అన్నారు. ఆనంద రూపంలో అనుభవానికి వచ్చేవాడే పరమేశ్వరుడు. అనుభవమే ఈశ్వర స్వరూపం. అందుకే తం వందే సాత్వికం శివం. ఆ అనుభవం అభినయం ద్వారా వస్తుంది. అందుకే అనుభవమే అభినయం, అదే పరమేశ్వర స్వరూపం అని ఒక అత్యద్భుతమైన తాత్విక దర్శనం చేశారు. చూసారా, మనకి వినోదాల కోసం అనుకునేటువంటి నాట్యంలో కూడా విజ్ఞానాన్ని, వేదాంతాన్ని దర్శించింది భారతీయ సంస్కృతి. అది దీని యొక్క విశిష్టత. అందుకే నాట్యాన్ని యోగంగా, నాట్యాన్ని తత్వంగా దర్శించాలంటే నటరాజ స్వరూపాన్ని అధ్యయనం చేయాలి. అందుకే ధ్యాన శ్లోకంలోనే నాట్యకారులు ఆంగికం భువనం యస్య అనే ఒక అత్యద్భుతమైన స్తోత్రాన్ని వర్ణిస్తున్నారు. విశ్వమే విశ్వేశ్వరుని నాట్య విన్యాసంగా దర్శించారు. ఇది శివుని యొక్క నటరాజ లీలని చెప్పి అటుపై మరి ఒక లీలని ప్రస్తావిస్తున్నారు. ఈ లీల గంగాధర లీల. స్వామి గంగని ధరించాడు కదా, ఈ గంగాధర లీలని చాలా అత్యద్భుతంగా తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు మహానుభావుడు పుష్పదంతాచార్యులు వారు. ఇక్కడ పరమేశ్వరుని యొక్క లీలల్లో ఎన్ని రహస్యాలు ఉంటాయో నేను మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. అందులో ఒకటి కథాపరమైన అంశం. ఇది సామాన్య జనులకు ఆసక్తి కలిగిస్తుంది, కానీ ఈ కథ వెనకాల ఎన్ని ఉంటాయంటే కొన్ని జ్యోతిష శాస్త్రపరమైన సంకేతాలు, కొన్ని మంత్రశాస్త్రపరమైన సంకేతాలు, కొన్ని ధర్మపరమైనటువంటి బోధనలు, కొన్ని వేదాంతపరమైన సంకేతాలు, ఈ తత్వ విచారణకు సంబంధించినవి. ఈ నాలుగు పరమేశ్వరుని లీలల్లో ఉంటాయి. అందుకే వాటికి లోతు ఎక్కువ, డెప్త్ అంటారే అది ఎక్కువ. ఎంత భావన చేస్తూ ఉంటే అంత గోచరిస్తూ ఉంటుంది. అందుకే ఈశ్వర లీలల్లో నీలకంఠ లీల కానీ, క్షీరసాగర మథనం కానీ, ఇవన్నీ మనం పరిశీలించితే అనేకములైన యోగ సంకేతాలు గోచరిస్తాయి. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ మహాలింగావిర్భావ ఘట్టంలో పరిశీలించితే ఎన్ని గోచరించాయి. అదేవిధంగా ఇక్కడ నటనాదితత్వంలో గోచరించినట్లే ఇక్కడ స్వామి యొక్క గంగాధర లీల. ఈ గంగాధరలి స్వామి గంగాధరుడని పేరు కదా. ఈ గంగని దింపడం ఒక పెద్ద చరిత్రగా మనం చెప్పుకుంటాం. భగీరథుడు తపస్సు చేయడం, ఎందుకు తపస్సు చేశాడు? వాళ్ళ పూర్వీకులు ధరించడానికి. ఉన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టడమా మానేయడమా అని చర్చలు ఉన్న కాలంలో ఏనాడో తాత ముత్తాతలు వాళ్ళని తరింపజేయాలని చాలా కాలం తపస్సు చేశాట. ఈ తపస్సు వాళ్ళ తండ్రి చేశాడు, ఆ తండ్రికి తండ్రులు కూడా చేశారు. కానీ వాళ్ళెవరూ గంగని దింపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు సగరులందరూ కూడాను కపిల మహర్షి శాపం వల్ల కాలి బూడిదైపోయారు. అలాంటి చావు తెచ్చుకున్న వారికి ఈ భూలోకంలో ఉన్న సామాన్య జలాలతో తప్పని విడిస్తే వాళ్ళకి ఉత్తమ గతులు రావడం లేదు. దానికి ఏమిటి కావాలి అంటే ఎక్కడో భూమికి సంబంధించని, ఇది ఒక రహస్యం, చాలా గమనించవలసిన విషయం ఇది. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ గొప్ప వస్తువు ఏంటి అంటే గంగ. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వస్తువు గంగ. అందుకే మహానుభావుడు వారి సినిమా దర్శకుడైనా గొప్ప దర్శకుడు జిస్ దేశ్ మే గంగా బహతే అన్నాడు. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో ఆ దేశంలో పుట్టానని సగర్వంగా చెప్పుకోవచ్చు భారతీయులందరూ. గంగకి గోవుకి గీతకి నిలయమైన దేశంలో పుట్టామని చక్కగా చెప్పుకోవచ్చు మూడు గకారాలు. సరే, మొత్తానికి ఆ గంగ తేవడానికి తపస్సు చేశాడు భగీరథుడు. ఎందుకు? వాళ్ళ ముత్తాతల్ని ధరింపజేయడానికట. అయితే ఇతనే ప్రయత్నం చేశాడా? మరి ముత్తాతలు అంటే మరి వాళ్ళ తండ్రికి కూడా తాతయ్య కదా. అతను ప్రయత్నించలేదంటే ఆయన చేశాడు. గంగావతరణ ఘట్టం చాలా గొప్ప విశేషం, అది సంకేతం. ఆ తండ్రులు చేశారు, ఆ తండ్రులు తండ్రులు చేశారు, కానీ వాళ్ళు తపస్సు చేస్తూ చేస్తూ చేస్తూనే జీవితం పూర్తి చేసుకుని తండ్రులు చాలించి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ తపస్సు పూర్తి కాలే. భగీరథుడు తపస్సు చేసినప్పుడు అనుగ్రహం జరిగింది. ఆ అనుగ్రహం ఎలా వచ్చినది అంటే గంగ చెప్పింది. ఆ తల్లి ఎప్పుడు ఉన్నది, దివ్యమైన ఆకాశ పథంలో ఉంది ఆ తల్లి. ఆ తల్లి చెప్పింది, నేను రావాలి అంటే మా ఆయన అనుమతించాలి, పైగా నేను వస్తే ఆ మహావేగానికి ఈ భూమి తట్టుకోగలదా? అందుకు దానిని సరిగ్గా బ్రిడ్జిలాగా మధ్యలో నియంత్రించి ఎంత అవసరమో అంత పంపాలి అంటే మా ఆయన గారికే తెలుసు. ఎందుకంటే ఆవిడ్ని లొంగదీయడం ఆయనకే తెలియాలి. అందుకు ఆ నిగ్రహించి ఎంత పంపాలో ఆయనకే తెలుసు. కనుక ఆయన కోసం తపస్సు చేయమని భగీరథుడు చెప్తే భగీరథుడు మళ్ళీ ఆయన కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆకాశ పథం నుంచి దిగివచ్చింది గంగమ్మ. దాన్ని తన జటాజూటంలో నిబద్ధం చేసి చాలా కాలం ఉంచేట. ఉంచి ఒక్క చిన్న పాయని పంపించాడు భూమి మీదకి, అంతే. మిగిలిందంతా అక్కడే ఉంది. ఈ దివ్యమైనటువంటి ఆ లీలలో అనేక రహస్యాలు ఉన్నాయి. అలా వచ్చిన గంగ అటు తర్వాత మహర్షుల వెంట వెళ్ళి ఏడు పాయలతో వెళ్ళిందని, ఆ దివ్యమైన నదీ జలాలని స్వర్గలోకవాసులు కూడా కోరుకుంటే ఒక పాయ అటు వెళ్ళింది మందాకిని పేరుతో, ఒక పాయ భూమికి భాగీరథి పేరుతో వచ్చింది, ఒక పాయ భోగవతి పేరుతో పాతాళానికి వెళ్ళిందని గంగా అవతరణ గాథ మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప విశేషం. అందుకే గంగకి త్రిపథగా అనే పేరు వచ్చింది. అయితే ఈ దృశ్యం ఉన్నదే, ఆ ఆకాశం నుంచి దిగి వస్తున్న గంగ శివుని జటాజటంలో పడగా అక్కడ నుంచి దిగి వస్తున్నది అనే దృశ్యాన్ని ఒక అద్భుతమైనటువంటి భావన పింఛంతో చిత్రించాడు ఇక్కడ పుష్పదంతుడు. విద్వ్యాపీతారాగణగుణితఫేనోద్గమరుచి ప్రవాహో వారామ్య పురుషటలఘుదృష్టస్యరసితి జగద్వీపాకారం జలధివలయం తేన కృతమిత్యనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తమ వపుః. పరమేశ్వర, నీ దివ్యమైన శరీరాన్ని నేను ఒక్కసారి ధ్యానిద్దాము అంటే అది ఎంతటిది? పరమేశ్వరుడు యొక్క దివ్య స్వరూపం అంటే అది ఎంత ఉన్నది? అది దివ్యం తమ వపుః, అది మన ఊహకు కూడా అందనటువంటి దివ్యమైనటువంటి స్వరూపము. అది మన కొలతలకి అందవు. అనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తమ వపుః, అది ఇంత అని మితి చేయలేనటువంటి పరిణామాలకు అందనటువంటి మహామహిమని ధరించినటువంటి దివ్యమైన స్వరూపం అయ్యానిది. ఎందుకంటే ఏ మహానది అంత దడలో కొంత మాత్రమే ఉన్నదో, అంత జడని ధరించిన నువ్వు ఇంకా ఎంత ఉంటావో ఊహకందుతుందా అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ మనకు ఒక్కసారి ఆ గంగాధరుడైన పరమేశ్వరుని యొక్క దివ్య లీలని ప్రదర్శిస్తున్నాడు. చూడగలిగే కన్ను మనస్సుకుంటే చూడవచ్చు ఆ గంగాధరుని యొక్క దివ్య స్వరూపాన్ని. ఎక్కడో వచ్చింది గంగ, బాగా ముందు గ్రహించవలసిన విషయం ఏంటంటే, గంగా జలం అనేటటువంటిది ఈ భూమికి సంబంధించినది కాదు. ఇది బాగా తెలుసుకోండి. అది దివ్యమైన నది, దివ్య నది. అందుకే దాని పేరు దేవనది. దేవనది అంటే ఈ భూలోకానికి సంబంధించిన ఏవో దేవతా పరిధుల నుంచి వచ్చినది. అందుకే ఇప్పటికీ కూడా గంగకున్నటువంటి దివ్యత్వం భూప్రపంచంలో మరి ఏ నదికి కూడా లేదు. అందుకే ఆ గంగానదిని తెచ్చి మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుని మరీ పూజ చేసుకుంటాం. మన దేశపు సంస్కృతిని కాలరాయాలని ప్రయత్నించినటువంటి దుష్టులైన వాళ్ళు పాలించినప్పుడు కూడా వాళ్ళ రాజధానులకి పీపాలలో గంగాజలాన్ని తీసుకెళ్లి తాగేవట. ఎందుకంటే వాళ్ళు ఎంత పరిశోధించినప్పటికీ గంగకున్న ఆ శక్తి ఏమిటో వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకంటే వీళ్ళ రసాయనిక పరీక్షలు కదా అందదు. ఎందుకంటే అది అభౌతికము, అభౌమము. ఇది కేవలం విశ్వాసవాక్యం కాదు, విజ్ఞానవాక్యం. ఇది పరిశీలించి చూస్తే తెలుస్తుంది, గంగా నది ఎప్పటికీ కూడా దేవనదే. దానిలో ఉన్నటువంటి దివ్య లక్షణం, ఏ దివ్య పథముల నుంచి వచ్చిందో ఆ దివ్య పథములన్నీ దానిలో ఉన్నాయి. అందుకే గంగానది వచ్చిన పదం ఏమిటి అంటే విష్ణు పదము నుంచి వచ్చిందని దాని పేరు. విష్ణు పాదోద్భవ గంగా అని పేరు. విష్ణు పాదోద్భవ గంగా అంటే విష్ణు పాదము నుంచి వచ్చిన గంగా. ఆ గంగని శివుడు తన జటాజుటం నుంచి తెచ్చాడు. మళ్ళీ వెంటనే ఈ శివకేశవ భేదవాదులు తయారయ్యి విష్ణు పాదం నుంచి వచ్చింది, అందుకే శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, మా విష్ణువే గొప్పండి, ఈ అనవసరంగా వికారాల్లోకి దిగుతారు. అలాంటివన్నీ పెట్టుకోవద్దు. ఇక్కడ విష్ణు పదము, ఇవన్నీ కూడా వైదిక శబ్దములు, చాలా జాగ్రత్తగా చూడండి. విష్ణు పదము అంటే వియద్ విష్ణు పదం, వ్యాపించినది విష్ణువు అంటే వ్యాపించిన పదము, వ్యాపించిన స్థానం. ఏమిటి వ్యాపించిన స్థానము అంటే, మన ఆకాశంలో చూస్తే వ్యాపించిన ఒక స్థానం ఉన్నది, అదే నక్షత్ర స్థానం. అది వియద్వ్యాపీ తారాగణ గుణిత. వియద్వ్యాపీ తారాగణ గుణిత అనడంలో వ్యాపక శబ్దాన్ని నేను చూపిస్తున్నాడు చూడండి. అందుకే ఎంత ఔచితీవంతంగా శబ్దాలు వేశాడు. వియత్ వ్యాపి, వియత్ విష్ణు పదం అనే మాట మనం తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఆ వియత్ పథం, విహాయసము అన్న అదే ఆకాశ పథం, అంతరిక్ష పథం. అక్కడ వ్యాపించినటువంటి తారాగణములు, తారాగణములు అంటే నక్షత్ర గణములు. ఈ నక్షత్ర గణములనే మనం పాలపుంత అని అంటున్నాం. ఇది వ్యాపించినటువంటిది, అదొక మహానది వలె ఉంది. దీన్ని స్వాతీపథం అని అంటారు. దాన్ని అంతటినీ కలుపుకునే కాశీరామేశ్వరముల త్రోవ అని పూర్వీకులు అనేవారు దాన్ని. అది విశేషం. అది ఆకాశ పథంలో ఉండేటువంటిది, దివ్యమైనటువంటిది. దీనికి స్వాతీపథం అని, పాలపుంత అని పేరు. ఆ మండలాలకు సంబంధించినటువంటి ఒక జల లక్షణం ఏదో అక్కడ ఉన్నది, అది విశేషం. దానికున్న మహాశక్తి ఏదో ఉంది, అది గ్రహింపబడాలనే ప్రేరణ భగీరథుడికి కలిగింది. ఎవరి కోసం? మన కోసం. అది విశేషం. ఒక మహాత్ముని ప్రేరణ లోకాన్ని తరింపజేస్తుంది. అందుకే భగీరథుడు వాళ్ల తాతను తరించాలని చెప్పి గంగను తెచ్చుకుంటే ఆ గంగను పట్టుకుని ఎన్నో తరాల వారు వాళ్ళ తాతల్ని తరింపు చేసుకుంటున్నారు. అది విశేషం. అది భగీరథుని యొక్క గొప్పతనం. అందుకే అమ్మ ఆ భగీరథుని యొక్క గొప్పతనం మిగల్చడానికి తను భాగీరథి అనే పేరు పెట్టుకుని ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఆయన వల్ల వచ్చింది కదా, అది విశేషం. పైగా ఆ భగీరథుడు ఎంత గొప్పవాడంటే తన కోసం తెచ్చుకోలేదు, తన ముత్తాతల కోసం తెచ్చుకున్నాడు. అది పైగా బ్రహ్మదేవుడు వచ్చి ఒక మాట అంటాడట, గంగని తెచ్చిన వెంటనే భగీరథుడితో. చూడండి ఎంత ఔచిత్యము. భగీరథుడితో అంటాడు, చాలా గొప్పవాడివయ్యా, నువ్వు తపస్సు చేసి గంగని తీసుకొచ్చావంటే ఆయన గొప్ప మాట అంటాడు. ఇది నా గొప్పతనం కాదు, మా తండ్రుల గొప్పతనం, మా తాతల గొప్పతనం అన్నాడు. ఎలాగండి అంటే, మా తాతలు తపస్సు చేశారు, ఆ తపస్సుల్ని మా తండ్రులు కంటిన్యూ చేశారు, వాళ్ళ తపస్సును నేను కంటిన్యూ చేసి నా దగ్గరకు వచ్చి ఫలించింది. అంతేగాని నేనే ఫ్రెష్గా తపస్సు ప్రారంభించుంటే విజయం సాధించేది కాదు. బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఆ తాతలు చేసిన తపస్సు కంటిన్యూ అయ్యి తండ్రుల దగ్గరకు వస్తే వాళ్ళది కంటిన్యూ అయ్యి నా దగ్గరకు వచ్చింది. అందుకు నా వద్దకు వచ్చేటప్పటికి తరాల మీద పరిపూర్ణమే గంగ వచ్చింది. కనుక ఇది ఒక్క నా తపస్సు ఫలం కాదయ్యా, మా తాతల తపస్సుల ఫలం అన్నాడు ఆయన. అది విశేషం. ఎంత అహంకార రాహిత్యం చూడండి, ఎంత పితృభక్తి. ఇది విశేషం. అందుకే విశ్వామిత్రుడు ఈ కథని రాముడికి చెప్తాడు. పితృభక్తి యొక్క గొప్పతనం మనకు విశేషంగా బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి గంగావతరణ ఘట్టం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం అది. ఈ పితృభక్తి పరంపర నీ సూర్యవంశంలో సహజంగా ఉందయ్యా, అందుకే నువ్వు కూడా పితృభక్తుడు అవుతావు అని తర్వాత జరగబోయే కథకి అది విశేషంగా చెప్తున్నాడు. అప్పుడు భగీరథుడి మాట చెప్పగానే బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, నువ్వు గంగని తేవడం అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క మాట ఒక్కటే ఒక ఎత్తు అయ్యా అన్నాడు. అంత గొప్ప విశేషం చూడండి. అది భారతీయుల యొక్క పితృభక్తి భావన. అందుకే మనం ఇప్పటికీ కూడాను ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అద్దికాలు పెట్టుకుంటున్నాం. అంటే ఇవి అక్కడికి వెళతాయండి, ఇవి అందుతాయండి అనేది అజ్ఞానం కాదు. తన జీవితం ఉన్నంత కాలం తన జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటున్నాడే, దానికి నమస్కరించవలసిందే కదండి. ఇంత గొప్ప కృతజ్ఞత ధర్మాన్ని చెప్పిన భారతదేశంలో పుట్టాం మనం, అది విశేషం. దానికి రామాయణ భారతాలన్నీ ఇంత దివ్యమైన విషయాన్ని చెప్తున్నాయి. గంగ వెనకాల ఇంత కథ ఉంది. అందుకు ఆ పరమేశ్వరుడు యొక్క ఈ జటాజూటంలో దూకిన గంగలో ఉన్న రహస్యం అది. విష్ణు పదం అంటే వియద్విష్ణు పదం, ఆ దివ్య భూమికల్లోంచి వచ్చినటువంటి ఒకనొక జలధార అక్కడి నుంచి వస్తోంది. ఆ వచ్చినప్పుడు అనేక నురగలు కక్కుంటూ వస్తుంది. అది ఆ నురగలు ఎలా ఉన్నాయంటే ఆకాశ పథంలో వస్తుంది కనుక చూసేవారికి ఎలా కనిపిస్తున్నాయంటే తారాగణ గుణిత ఫేనోద్గమ రుచిహి. ఫేనము అంటే నురగ. ఆ వాటి నుంచి ఉద్గమ రుచిహి, ఎంత గొప్ప దర్శనం చూడండి. ఆ నురగల నుంచి వస్తున్న కాంతులు ఎలా ఉన్నాయంటే అవి నక్షత్ర మార్గముల్లోంచే వస్తుంది ఈ నది కనుక లేస్తున్న నురగలు కూడా నక్షత్రాల్లా కనిపిస్తున్నాయట. ఈ నక్షత్ర కాంతులు ఈ నురగలు కలిసి ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఎలాంటి దర్శనం ఇచ్చారు చూడండి. అలాంటి మహాప్రవాహం ఉన్నది. అది వచ్చి స్వామి యొక్క శిరస్సు మీదకి వచ్చి దూకింది. గుభిల్లుమని దూకే తిరుగుళ్ళ గంగా అన్నాడు విశ్వనాథ వారు. చంపా సహస్రాభ చండ కాంతి ఛటామేయ ధారావర్త మెరసి మెరసి. అదే జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే అని తాండవ స్తోత్రంలో రావణాసుడు వర్ణించినటువంటిది కూడా అది. అటువంటి ఆ జటాటవిలోకి వచ్చి దూకింది ఆ మహాగంగ. అంత మహాగంగ ఎటువంటిది అంటే అప్పటికి సముద్రం ఖాళీ అయిందిట. ఎందుకు సముద్రం ఖాళీ అయిందంటే అగస్త్య మహర్షి ఒక అవసరం కోసం సముద్రాన్ని అంతటిని కూడా తన దోసులతో పట్టి తాగేసేటని కథ ఉంది. అందుకు సముద్రం ఖాళీ అయిందిట. ఈ వచ్చిన గంగ వెళ్ళి సగరుల్ని తరింపజేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఖాళీలోకి ప్రవేశించింది వెళ్ళి. అప్పుడు సముద్రం ఏర్పడింది. సముద్రం అనే దాన్ని ఏర్పరిచినంత మహాప్రవాహం గంగ. అంటే ఇంత ప్రవాహం కూడా ఎక్కడున్నది అంటే నీ జటాజూటంలో నీ జడల ముడి సందుల్లో ఒక్క చోట దాక్కుందయ్యా. అంటే ఎంతటిది ఆ శిరస్సు. ప్రవాహో వారామ్య పృషత లఘు దృష్ట శిరసితే జగద్వీపాకారం జలధివలయం తేన కృతం. ఈ జగత్తంతా ఈ గంగ వల్ల ద్వీపాకారం అయిపోయింది అన్నాడు. ఈ గంగ చుట్టూ ముట్టడం వల్ల జగత్తు ద్వీపంలా కనిపించింది. ఇలాగ భూమినే ద్వీపంలా మార్చినటువంటి ఆ మహాజలాన్ని పరమేశ్వరుడు తన జటాజూటంలో మూల పెట్టుకున్నాడంటే ఆ పరమేశ్వరునికి దివ్య తనువు ఏమిటి అని ఈ యొక్క శ్లోకంలో ఇది కేవలం కవిగా వర్ణించిన వర్ణన కాదు. ఇందులో ఈ మహానుభావుడైన వరరుచికి, కాత్యాయన వరరుచికి ఒక రహస్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర రహస్యం, విజ్ఞాన శాస్త్ర రహస్యం తెలుసు అని తెలియాలి. జ్యోతిష శాస్త్రం అంటే అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాలకు సంబంధించిన శాస్త్రం. అది భారతదేశంలో సుష్టుగా పుష్టిగా ఏనాడో వర్ధిల్లింది. ఇది బాగా తెలుసుకోవాలి మనం. అంతేగాని మనమన్నీ నమ్మకాల మీద ఏర్పడినటువంటి కేవలం ధర్మశాస్త్రాలు అనేటటువంటి అపనమ్మకంలో మనం ఉన్నాం ఇప్పుడు పూర్తిగా. మన శాస్త్రంలో మనకు గౌరవం లేదు. దాని కారణం చేత ఈ శాస్త్రాల విషయం చెప్పగానే ఇదేదో మత విశ్వాసాలకు సంబంధించినవని భారతదేశంలో పుట్టిన ప్రతి శాస్త్రానికి మన మత విశ్వాసం పేరు పెట్టి కేవలం విశ్వాస శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నాం కానీ విజ్ఞాన శాస్త్రంగా అధ్యయనం చేయడం లేదు. అసలు అధ్యయనమే లేదు మనకి. అందువల్ల వస్తున్నటువంటి దౌర్భాగ్యావస్థ. కాదయ్యా జ్యోతిష్ శాస్త్రం కాదు తీసుకుంటామంటే ఇది ఏదో మత విశ్వాసానికి సంబంధించిన గొడవలు కూడా రేపుతో మన భారతీయమే. అంతేగాని ఇలాంటి విజ్ఞానం మనకున్నది అనేటువంటి అవగాహన కూడా మనకు లేకుండా పోతుంది. కానీ మన మహాకవులందరూ కేవలం భావుకులు కారు, విజ్ఞానవేత్తలు. కాళిదాస మహాకవి, ఈ వరరుచి, వీళ్ళు రచించిన గ్రంథాల్లో అపూర్వమైన జ్యోతిర్విజ్ఞానం, మంత్ర విజ్ఞానం ఇవన్నీ గోచరిస్తాయి. అందుకే వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమ రుచిహి అన్న దాంట్లోనే ఒక అపూర్వమైన విజ్ఞాన శాస్త్ర సంకేతాలను కూడా ఈ నిక్షిప్తం చేస్తున్నాడు. జ్యోతిష్శాస్త్రపరమైన రహస్యాలని కూడా. అందుకే వీటి మీద అనేక శోధనలు పాశ్చాత్యులు చేశారు. మనం ఆశ్చర్యపోతాం. మనకి మనుస్మృతికి సంబంధించినటువంటి గ్రంథాలు మన లైబ్రరీలో దొరకవు. పాశ్చాత్యుల లైబ్రరీలో ఇప్పటికీ కూడా దొరుకుతూ ఉన్నాయి. భార్యాభర్తలు అన్నట్టు ఇక్కడ అర్థం కాదు. విడదీయలేని సంబంధాన్ని పతి పత్ని సంబంధంగా పురాణం